ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సహాయం కొరకే ప్రార్థిద్దాం. తల్లి వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా, గణపరుస్తూ ఉన్నా. మీరు ఆరాధనకు, స్తుతికి, మహిమకు పాత్రులని మీరు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి ఒప్పుకుంటూ ఆరాధిస్తూ ఉన్నా. మీరు మా జీవితంలో అనుగ్రహించిన ప్రతి మేలుకే స్తోత్రాలు. ఈ 10వ తేదీని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న PR&RD సహవాసాన్ని కట్టి నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఉదయాన్నే నీ సన్నిధిని ప్రేమించి నీ పాదాల వద్దకు వచ్చిన ఆ ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథానికే స్తోత్రాలు. మీరు మమ్మల్ని రక్షించుకుని, విమోచించుకొని మీ సొత్త అయిన ప్రజలుగా ఏర్పరచుకున్నందుకే మిమ్మల్ని మీకు వదనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దినాన్ని మీ అందు ఆనందించినట్లుగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి. ప్రభు మీకు వదనాలు. సర్వలోకంలో ఈరోజు సంఘాలు కూడుకుంటుండగా సంఘ ఆరాధనలు మీకు మహిమకరంగా జరిగినట్లుగా, ప్రభు సంఘాలు ఉజ్జీవింపబడినట్లుగా, ఆయన రక్షణ సువార్త అందని ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా మీ మహిమ కనపరిచినట్లుగా గొప్ప ఉజ్జీవాన్ని మీరు మా తరంలో పంపించమని కూడా వేడుకుంటూ మీ సన్నిధిని కోరుకుంటూ మీ వాక్యానికి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదివిన ఈ వాక్య భాగం, ప్రకటన గ్రంథం చివరి పుస్తకం, మనందరికీ పరిచయం ఉన్న విషయం ఏంటంటే ఇది ప్రొఫెటిక్ బుక్, ప్రవచన గ్రంథం. జరగబోయే సంగతులు రాయబడ్డాయి. ఆల్రెడీ గతంలో మనం ఈ బుక్ మీద కొంత అవుట్లుక్ జెన్ని క్రిస్టోఫర్ గారి ద్వారా విన్నాం. ప్రభుత్వం అయితే ప్రకటన గ్రంథం అంతా వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానం చేయాలి, ప్రభు మనకు సహాయం చేయాలి. అయితే నేను ప్రవచన గ్రంథం లేదా ప్రవచనాల మీద సంఘానికి ఉండాల్సిన అవగాహన కొరకు కొన్ని తలంపులు మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. అందులో రాయబడ్డ 3వ వచనం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం, సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడ్డ సంగతులు గైకొను వారును ధన్యులు. ఈ సంగతులు వినాలట, ఈ సంగతులను గైకొనాలట, అది మన జీవితాలకు ధన్యత అని వాక్యం మాట్లాడుతూ ఉంది. మొదట వచ్చిన ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని కూడా రాయబడింది. జరగబోతున్న సంగతులు మనం ప్రకటన గ్రంథంలో మాత్రమే కాదు కాని హోల్ బైబిల్ బుక్ ని మనం ఎట్లా చూస్తామంటే, దేవుడు చెప్పిన సంగతులు అందులో భవిష్యత్తు నిరిగిన దేవుడు భవిష్యత్తు గురించి చెప్పిన సంగతులు ఈ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ప్రవచనాలున్నాయి. ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడ్డాయి అని మనం గమనించాలి. అందుకోసం ఒకవేళ మనం ప్రవచనాలు ప్రొఫెసీస్ మీద ఎందుకు ఎక్కువ మంది మనసు పెట్టారంటే అర్థం చేసుకోవడం కష్టం. మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం చదువుకున్నాం. సొలొమోను ఒక మందిరం కట్టించాడు. దేవుడు కోరుకోలేదు, దావీదు కట్టాలనుకున్నాడు. దేవుడు దావీదు కుమారుడు ద్వారా నా మందిరం కట్టించుకుంటాను అన్నాడు. ఆ మందిరం ఎక్కడుంది? ఎక్కడుంది అంటే యెరూషలేములో ఉన్న ఒక ఫిజికల్ స్ట్రక్చర్. కానీ అదే దావీదు కుమారుడిగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడింది. యేసు ప్రభు దావీదు కుమారుడిగా సంబోధించబడ్డాడు. నీ కుమారుడు నాకు మందిరం కడతాడు అన్న మాట సొలొమోను కట్టే మందిరం కొరకు అన్నట్టుగా అనిపిస్తుంది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆ సంఘం కొరకు దావీదుతో మాట్లాడిన మాటలు కూడా అక్కడ కనబడతాయి. ప్రాముఖ్యంగా సొలొమోను భ్రష్టుడైపోయాడు, ఆ మందిరం దేవుడే అప్పగించేశాడు, దాన్ని తగలబెట్టించేశాడు. ఆ మందిరం కొరకు దేవుడు మాట్లాడాడు అన్న దానికంటే కూడా మేబి ఆ వాక్యం చదివితే ఇది ప్రవచనం ఎంత దూరదృష్టితో రాయబడ్డ ప్రవచనము మనం గ్రహించుకోగలుగుతాం. అది మనకు అర్థం కావాలి. కాబట్టి దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? 6వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరం కట్టింపవన్నని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామఘనత కొరకు మందిరమును కట్టింపవలనని ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే గాని నువ్వు ఆ మందిరం కట్టరాదు. నీకు పుట్టబోని కుమారుడే నా నామమునకు ఆ మందిరాన్ని కట్టును. కాబట్టి నీ కుమారుడు కడతాడు అన్న మాట సొలొమోను కట్టిన ఆ దేవాలయం గురించి అని మనం అనుకోవడానికి ఇక్కడ అనిపిస్తుంది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట నా మందిరాన్ని కట్టాను, పాతాల లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని సంఘం, ఎంత అద్భుతమైన ప్రార్థన ఈ దినవృత్తాంత 2వ గ్రంథం 6వ అధ్యాయంలో. అయ్యా నీ ప్రజలు ప్రార్థన చేస్తే క్షమించు, వాళ్ళు తప్పు చేశారు, నువ్వు వాళ్ళని శిక్షించావు, వాళ్ళకి మారు మనసు వచ్చింది, వాళ్ళు ప్రార్థన చేశారు, ఈ మందిరం తిరిగి నువ్వు క్షమించు. లిటరల్ గా 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విమోచిస్తుంది. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఇప్పుడు యెరూషలేము మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసేది, ఆ యెరూషలేము మందిరం యొక్క ప్రాముఖ్యత అదేమి లేవు కొత్త నిబంధన గ్రంథంలో. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన కట్టిన సంఘం, దాన్ని మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం. ప్రవచనాల మీద మనం అవగాహన కలిగి ఉంటే చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. కానీ క్లారిటీ వస్తుంది అన్నమాట ఎంత వాస్తవము, సరిగ్గా మనసు పెట్టకపోతే కన్ఫ్యూజ్ అవుతాము, అర్థం కావు డైలమాలో ఉంటాము. మనం అలాంటి ఆ ఉద్దేశంతో ప్రవచనాల వైపుకి వెళ్ళరు. కాబట్టి ప్రవచనాల ప్రాముఖ్యత మనం చూడడానికి ట్రై చేస్తా ఉన్నాం. రెండోది, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ గురించి రాయబడ్డ ప్రవచనాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే, పోసగుచ్చినట్టుగా ఆయన చెప్పాడు చెప్పినవి అలాగే జరిగాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం మాట చదువుతాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం చదవాలి. 27వ వచనాన్ని చదవాలి. మోషేయు ఆయన మాట్లాడుతున్న మాట కొంచెం ముందు కూడా వెళ్ళాలి పైన 25వ వచనం చెడుతున్నాడు ఆయన. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. యేసుక్రీస్తు ప్రభుకి ఆయన ఏమన్నారంటే, ఆల్రెడీ మోషే జెనసిస్ బుక్ ఆయన రాశాడు, ఆదికాండం పంచకాండాలు ఆయన రాశాడు, ఆ ప్రారంభ పుస్తకాలు కూడా భవిష్యత్ ఈవెంట్స్ ని మాట్లాడుతూ వచ్చాయి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఏమంటదంటే, మన తల్లిదండ్రులు ఆది తల్లిదండ్రులు ఆదహమావులు చేసిన అతిక్రమాన్ని బట్టి ఇక మొత్తం సర్వనాశనం అయిపోయింది అన్న పరిస్థితిలో ఆయన అన్నాడు, స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైర్యం, ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఆ 3:15 ఆదికాండం 3:15లో శిలువ కార్యం ద్వారా సాతాను అధికారాన్ని ఓడించిన యేసుక్రీస్తు ప్రభు, స్త్రీ సంతానంగా పుట్టే యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎప్పుడో ప్రారంభ పుస్తకంలో రాయబడింది. మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్త వస్తాడని చెప్పాడు, మోషే అరణ్యంలో నిలబెట్టిన ఇత్తడి సర్పం యేసుక్రీస్తు ప్రభుకు ముంగుర్తు. అందుకే ఈ ప్రవచనాల మీద అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అది అర్థం కాక ఏం జరుగుతుందో అయోమయం, గందరగోళం. అందుకే లేఖనాలను మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు ఏదో చదువుతున్నాం అని కాకుండా మనం కనెక్ట్ చేసుకుంటూ చదవటం, ఆ డాట్స్ అన్నిటినీ ఫిల్ చేసుకుంటూ చదవటం, అది మనల్ని విశ్వాసంలో బలపరుస్తారు. కాబట్టి లేఖనాలు యేసుక్రీస్తు ప్రభుని సూచించాయి. ఏ లేఖనాలు? ప్రవక్తలు చెప్పిన గ్రంథాలు, మోషే కాండాలు, పంచకాండాలు అని ఆయన మాట్లాడుతున్నాడు. మచ్చుకి మనకు ఎలా కనబడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుకి ముందు మత్తయి సువార్త మనం ప్రారంభించగానే ఒక ఆయన ముందు వచ్చాడు, ఎవరైనా బాప్తిస్మి యోహాన్, ఏంటి ఈయన, ఈయన సంగతి ఏంటి అని అడిగితే, ఈయన ఇప్పుడు కనిపిస్తున్నాడు కానీ స్క్రీన్ మీద, ఈయన కోసం కూడా ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఆయనకు ముందుగా వచ్చే మరొక ప్రవక్త కొరకు రాయబడ్డ మాటలు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి,
ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి అని ముందుగా వచ్చి ప్రకటిస్తా ఉన్న బాప్టిస్మిచ్ యోహాను కొరకు రాయబడుతున్న మాటలు అరణ్యంలో వినబడుతున్న కేక, అరణ్యంలో వినబడుతున్న కేక. ముందుగా ఎత్తు పల్లాలను సరిచేస్తున్నవాడు. నాలుగో వచనం, ప్రతి లోయ ఎత్తు చేయబడును, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచబడును, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరం దాన్ని చూచెదరు. ఇలాగ జరుగుందని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కాబట్టి ఆయన బాప్తిస్మిచ్ యోహాను గుర్చిన ప్రవచనం కూడా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా జన్మిస్తాడు? యెషయా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇది సూచన అని అక్కడ రాయబడింది. ఏ ఊర్లో పుడతాడు? మేఘా గ్రంథం 5:2 అక్కడేం రాయబడింది? బెత్లెహేము ఎఫ్రత, నువ్వు అల్పమైనదనో కావు, నా ప్రజని యాలబోవాడు నీలోంచి వస్తాడు, బెత్లెహేములో పుడతాడు. ఎవరికి పుడతాడు? కన్యకకు పుడతాడు. రాయబడే మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన పుట్టినప్పుడు ఆయన దగ్గరికి రాజులు బహుమానం తీసుకుని వస్తారు అన్నది కూడా ప్రవచనంగా రాయబడింది. కీర్తన గ్రంథం నేను అన్ని చూపించిన మీకు పరిచయం ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ప్రాముఖ్యమైన ప్రవచనాల గురించిన అవగాహన కల్పించడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుత్వం అయితే కొన్ని ఫ్యూచర్ ఈవెంట్స్ గురించిన అవగాహన కలిగి ఉండటం సంఘానికి మంచిది కాబట్టి తర్వాత నా ధ్యానాల్లో మిగతా విషయాలు కూడా తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సరే, ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాలు, యోహాను గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన జన్మ గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన ఏ గ్రామంలో పుడతాడు, ఒక రకంగా బెత్లెహేములో పుడతాడు, నజరేతు వాడు అనబడతాడు, ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచాను అన్న ప్రవచనాలు, అన్నట్లుగానే నజరేతుకు వచ్చి పెరిగాడు, ఐగుప్తులోకి వెళ్ళి కొంతకాలం ఉన్నాడు, ఏ ప్లేస్ వాడు అనబడతాడో కూడా ప్రవచనాలు రాయబడ్డాయి. ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అని మనం సువార్తల్లో చదువుతాం. వస్తారు అని ప్రవచనాలు ముందుగా చెప్పిన లేఖన భాగాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 72 కీర్తన 10 కీర్తన గ్రంథము 72 కీర్తన 10 జరిగితే, తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పం చెల్లించెదరు, శభారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు, రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. కింద మరొక మాట 15 వచనం, అతడు చిరంజీవి యగును. ఎవరు చిరంజీవి? ఎవరు చిరంజీవి? యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడ్డ మాటలు. శభా బంగారము అతనికి ఇయ్యబడును. కాబట్టి ఆ ప్రవచనాలు ఆయనకు బహుమానాలు తీసుకొస్తారు, రాజులు తీసుకొస్తారు, జ్ఞానులు తీసుకొస్తారు. దాన్ని మనం ఆ క్రిస్మస్ ఈవెంట్స్ లో చూస్తాము. అది ప్రవచనాత్మకంగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఏం కార్యం చేస్తాడు, ఎట్లా ఉంటాడు, యెషయాగ్రంథం 53 అంతా ఆయన సిలువ కార్యం, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆయన చనిపోతాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఆయన చనిపోతాడు, అనేక మందిని విడిపిస్తారు. అద్భుతమైన అధ్యాయం 53 యేషయాగ్రంథం. అట్లాగే ఆయన 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు, యూదా అమ్మేశాడు, అమ్మేస్తారు అన్నది ప్రవచనం. జకరియా గ్రంథం 11 12-13 మనం చదివితే అక్కడ ఇస్కరియోతు యూదా గురించి అదేదో తెలియకుండా జరిగిపోయింది కాదు, యేసుక్రీస్తు ప్రభు కూడా తెలుసు, వాడు అమ్మేస్తాడు అని కూడా.
జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ పదం. పేజ్ నెంబర్ 782 ఓల్డ్ టెస్టమెంట్ 782 12 13 వచ్చినారు. అక్కడ రాయబడ్డ మాట, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నకీయుడి, లేని ఎడల మానవీయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులములు వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అభ్రముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయగా నేను 30 తులములు వెండి తీసుకుని యెహోవ మందిరములో కుమ్మరికి పారవేసి తిని. దాని ఫుల్ఫిల్మెంట్ అపొస్తల కార్యాల గ్రంథంలో ఎట్లా చూస్తామంటే, 30 వెండి నాణాలతోటి వాళ్ళు పొలం కొన్నారు, అది రక్తభూమిగా పిలువబడింది. మొదటి అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం. ఎక్కడో జకరియాలో రాయబడ్డ ప్రవచనం దాని నెరవేర్పు, ఎక్కడో మీకాలో రాయబడ్డ ప్రవచనం మెత్తయిలో దాని నెరవేర్పు. ప్రతిదీ మత్తయి సువార్త మీద మనం శుక్రవారం బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం. ఎంత అద్భుతమైన సువార్త అంటే, మత్తయి గారు యూదులకు అర్థం కావడానికి, బాబు మనం చదువుతున్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంది, దాని నెరవేర్పు ఇది అని చెప్పి ఆయన దాన్ని లింక్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. 30 వెండి నాణాలకు ఆయన్ని అమ్మేస్తారు. 30 వెండి నాణాలతో రక్తభూమిని వాళ్ళు స్థలాన్ని పొలాన్ని కొంటారు అన్న మాటలు కూడా రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు సిలువ కొరకు ప్రవచనాలున్నాయి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి కొరకు ప్రవచనాలున్నాయి. ఆయన ఎక్కడ సమాధి చేయబడతాడు? ధనవంతుడు భూమిలో సమాధి చేయబడతాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో ఎంత పిన్ పాయింట్ గా రాయబడిందో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. ధనవంతుడైన అరిమతయ్య సేపు తొలిపించుకున్న సమాధులు ఆయన పెట్టారు. దాని ఫుల్ఫిల్మెంట్ మనం చూస్తాం సువార్తల్లో. కాబట్టి ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడవుతాడు, ఆరోహణం అవుతాడు, నా ఆత్మను నువ్వు పాతాళంలో విడిచిపెట్టలేదు, నీ పరిశుద్ధిని కుళ్ళు చూడనీయలేదు, ఆయన సమాధిలో కుళ్ళిపోడు లెగిస్తాడు అన్నదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన ఆరోహణం అవుతాడు, పరలోకానికి ఆరోహణం అవుతాడు అన్న మాట కూడా ప్రవచనాత్మకంగా రాయబడింది. కీర్తన గ్రంథం 68వ కీర్తన 18వ వచనం. కీర్తన గ్రంథం 68వ కీర్తన 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. దీన్ని ఎఫ్సి పత్రికలో కూడా పౌలు కోట్ చేస్తాడు. ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులకు ఈవులను అనుగ్రహించాను అని రాయబడింది, ఆయన కోట్ చేస్తాడు. ఆరోహణం కొరకు 4 సువార్తల్లో ఆయన ఒలీవ పర్వతం నుంచి ఆరోహణం వచ్చిన మనం ఎరుగుదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందు యోహాను వస్తాడు, యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భం ద్వారా వస్తాడు, యేసుక్రీస్తు ప్రభుకి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేము పురంలో పుడతాడు, నజరేతు వాడు అనబడతాడు, ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచి తిని అని ఇవన్నీ అన్ని ఈవెంట్స్, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో విషయాలన్నీ కూడా ప్రవక్తల గ్రంథాల్లో రాయబడ్డాయి, మోషే గ్రంథాల్లో రాయబడ్డాయి. వాటి ఫుల్ఫిల్మెంట్ మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం. ఈ ప్రవచనాల నెరవేర్పును మనం ధ్యానం చేస్తే ఏమర్థమవుతుందంటే, వాక్యం సత్యం, దేవుని మాట సత్యం, ఆయన చెప్పాడు, చెప్పింది నిర్ణయ కాలమందు అలాగే జరిగింది. మొదటి రాకడ కొరకు రాయబడ్డ ప్రవచనాలు ఎలా అయితే ఫుల్ఫిల్మెంట్ లోకి వచ్చాయో, రెండో రాకడ కొరకు అంతకంటే ఎక్కువ ప్రవచనాలు రాయబడ్డాయి, అంతకంటే ఎక్కువ భయంకరమైన సంగతులు రాయబడ్డాయి. అవన్నీ కూడా తూచా తప్పక అలాగే జరుగుతాయి అని మనం బలంగా నమ్మగలుగుతాం. రెండవ రాకడ అది పెద్ద కామెడీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకు? మనం ఒకవేళ విశ్వాసం కాబట్టి అలా మనం మాట్లాడకపోయినా మన అంతరంగంలో రెండవ రాకడ ఎట్లా ఉందంటే తూచు తూచు, అది జరిగేది కాదు, ఆయన వచ్చేది కాదు, మనం చచ్చేది కాదు, అట్లా అయిపోయింది. అందుకే రాకడ ప్రసంగాలు పోయే రాకడ గురించిన పాటలు లేవు. ఈ క్రైస్తవ సాహిత్యం, లేటెస్ట్ క్రైస్తవ సాహిత్యం అంతా ఇక పరలోకం లేదు, భూలోకమే పరలోకం. దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, ఉపకారాలు ఇంకెట్లా ఉందంటే దేవుడు దీవించి దీవెనలన్నీ భూమి మీదే. రాకడ, పెద్దపాటు, ఉగ్రత అవేమి లేవు, అవేమి లేవు తూచి. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నా సరే మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు. కానీ ప్రవచనాలు ఏం చెప్తున్నాయంటే బాబు ఏం జరుగుతా ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటి ఆయన రాకడకు సూచన, రెండు ఆయన రాడు ఆయన ఆలస్యం చేస్తాడు అన్న మాట దగ్గర ఆయన మంచితనం, ఆయన దీర్ఘశాంతం, ఆయన చిత్తం. కానీ కఠినమైన సత్యం ఏంటంటే చాలా త్వరగా మనం వెళ్ళాలి. గుండుపోటు రావడానికి ఎక్కడో నూటుకో కోటుకో లేదు లేదు లేదు, క్వైట్ కామన్. అందరూ స్టంట్లు వేయించుకుంటున్నారు, చాలా మంది స్టంట్లు వేయించుకోవడం ముందే వెళ్ళిపోతున్నారు. బీపీ క్వైట్ కామన్, డయాబెటిక్ క్వైట్ కామన్. కరోనా లాంటి పాండమిక్ వచ్చిందంటే అంతే, సమాధులు ఖాళీ ఉండవు, పెట్టెలు ఖాళీ ఉండవు, ఏమీ ఖాళీ ఉండవు. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం, ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధం, రీసెంట్ గా భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అయ్యి ఆగింది. మళ్ళా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఏమర్థం కావాలి? రాయబడ్డ ప్రవచనాల యొక్క నెరవేర్పు. నీకు నాకు ఉంది బెత్తడి ఆయుష్కాలం. ఆ బెత్తడి ఆయుష్కాలంలో ఆల్మోస్ట్ సగం దాటిపోయాం. మనం ఏమనుకుంటాం, 60 సంవత్సరాలు అండి బాగా బతికితే. సరే 60 సంవత్సరాలు బాగా బతికితే ఇప్పుడు నీ వయసు ఎంత? 30 దాటిపోయిందిగా, 40 దాటిపోయిందిగా, 50 దాటిపోయిందిగా. అర్థం ఏంటి? యేసు ప్రభు రాకడ చాలా లేట్ అవుతుంది. సరే లేట్ అవుతుంది, మరి మన పోకడ చాలా లేట్ అవుతుంది? నో, లేట్ అవదు. ఆల్రెడీ తాతగారి ఫోటో మనకి ఏం చెప్తుందంటే, మనోడా నేను అలాగే అనుకున్నాను, ఉందాం అనుకున్నాను, అబ్బే నా వల్ల కాలేదు అని అంటాడు తాతగారు గోడ మీద నుంచి. అమ్మమ్మ అదే చెప్తుంది, నాన్నదే చెప్తాడు, అమ్మ అదే చెప్తుంది, మన బాడీ అదే చెప్తా ఉంది. నువ్వెంత ట్రై చేసినా అబ్బే నీకంత కెపాసిటీ లేదు, నువ్వెంత కవర్ చేసినా అబ్బే నీ వల్ల కాదు అని బాడీ చెప్తా ఉంటారు. ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం మరి? మనం విశ్వాసులు, మనం వాక్యం ఎలా చెప్తుంది అలాగే, లేకపోతే ఇక ఆయన తిట్టినట్టు తిట్టించుకోవాలి. ఏ మందమతులారా, అవివేకులారా, బైబిల్ చదువుతారు కానీ బైబిల్లో ఉన్న విషయాల ప్రకారం జీవించిన వారు ఆయన ధన్యులు అన్నాడు. దీని గాయ కొంటే రెండో మాట, గాయ కొనకపోతే శాపగ్రస్తులు అన్నాడు. మనది ఎట్లా ఉందంటే, మాది పర్మనెంట్ ఉద్యోగం అండి. అంటే ఏంది? రిటైర్మెంట్ లేదా? ముందుగా రిటైర్మెంట్ లేదని ఎవడు చెప్పాడు? సర్వీసులో జాయిన్ అయినప్పుడే రిటైర్మెంట్ డేట్ ఇచ్చేశారుగా. మరేంది పర్మనెంట్ ఉద్యోగం? అదే పొద్దున్నే మోసం. మాది పక్కా పర్మనెంట్ హౌస్ అండి. ఏంది పర్మనెంట్ హౌస్? మా పర్మనెంట్ అడ్రస్ అండి. ఏది పర్మనెంట్ అడ్రస్? ఎక్కడ పర్మనెంట్ అడ్రస్? లోకం ఎట్లాంటిదంటే, నిజంగా అబద్ధాల్లో పుట్టి అబద్ధాల్లో తిరిగి అబద్ధాల్లో బ్రతికేస్తున్న లోకం. మరి సంఘం? సంఘం సత్యానికి స్తంభం, సంఘం వెలుగు. లోకం చీకటైతే పాలు తాగుతున్న పిల్లి కళ్ళు మూసుకొని ఎట్లాగైతే ఎవరో లేరు అనుకుంటుందో అదో పెద్ద మోసం. అట్లాంటి మోసంలో లోకం ఉంది. ఈ డైలీ హ్యాంట్ మీసెస్ వస్తాయి కదా, ఇంకేముందో లోకం. వాళ్ళ జీవితం ఇంతే, వాళ్ళ జీవితం ఇంతే. మహేష్ బాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆ ఎంత, ఇన్ని కోట్లు, మరేం చేద్దాం? అన్ని కోట్లు పట్టుకుపోతాడా? వాళ్ళ నాన్న కృష్ణయ్య ఏమైనా పట్టుకుపోయాడా? అదో పెద్ద మోసం, అదో పెద్ద మోసం. అంతా మోసమే, అంతా మోసమే. అబద్ధాలకు జనకుడు, అబద్ధాలకు జనకుడు. ప్రభునందు ప్రియులరా, బైబిల్ గ్రంథాన్ని ఏదో చదవాలండి. ఈ మధ్య మేము 27వ తేదీన లీడర్స్ మీటింగ్ జరిగిన తర్వాత నుంచి ఈ లీడర్స్, కోఆర్డినేటర్లు, టార్చ్ బేరర్లు, ఇన్ఛార్జ్లు, మామూలు పేర్లు పెట్టలా, బడా బడా పేర్లు పెట్టాం. పేర్లు బాగానున్నాయి కానీ దాన్ని కాపాడుకుందాం. మీరు డైరీ రాయండి స్వామి అని చెప్పేసి అందరికి మొబిలైజ్ చేస్తా ఉన్నాం. డైరీ రాయండి అన్న మాట దగ్గర ఏం చేస్తున్నామంటే, రోజు బైబిల్ చదువు, రోజు ఆరాధనలో కలు, రోజు ప్రార్థన చేయి, రోజు సువార్త చెప్పు, రోజు ఏం చేసో చెప్పు. నాకు తెలీదు మీలో ఎంతమంది లీటర్స్ ఉన్నారు, ఎంతమంది డైరీ రాస్తున్నారు అనేది తెలియదు, కానీ రాయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఏం అర్థమవుద్ది అంటే మనం రెడీ అవుతున్నాము. దేనికి? ఒకటి, ఆయన రాకడకి, లేదా మన తిరోగమనానికి, మనం ఆయన కలుసుకోవడానికి వెళ్ళబోతా ఉన్నాం. రెడీ అవుతున్నాం, రెడీ అవుతున్నాం. లేకపోతే ఏముంది? నిజంగా ఎంత త్వరగా కాలచక్రం తిరిగిపోద్దో, ఎంత త్వరగా చిరిగిపోద్దో. ఎప్పుడు కాలేజీకి వెళ్ళాము, ఎప్పుడు పెళ్లి అయిందో, ఎప్పుడు పిల్లలు పుట్టారో, ఎప్పుడు అప్పుడే ఇంతకాలం అయిపోయిందా, అప్పుడే ఇంత వయసు వచ్చేసిందా, అప్పుడే అట్లా కళ్ళు మూసుకో, చాలా త్వరగా అయిపోద్ది. నా బైబిల్ అంది, రే నీ ఆయుష్కాలం బెత్తుడు, నీ ఆయుష్కాలం బెత్తుడు. బెత్తుడు ఆయుష్కాలం ఎంతకాలం ఉండేది? చాలా త్వరగా. ఇదే నిత్యత్వం కాదు. నిత్యత్వం అయితే ఇక ఇన్ఫినిటీ అవదు, తరగదు, వాడిపోదు, వన్నీ తగ్గదు. మనం నిత్యత్వంలో లేవు. నిత్యత్వం కొరకు సిద్ధపడతా ఉన్నాం, నిత్యత్వం కొరకు సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి ఎవరి కోసము ముక్కుబడిగా ఇన్ఛార్జ్లు అడుగుతున్నారనో, వాళ్ళు అడుగుతున్నారనో, వీళ్ళు అడుగుతున్నారనో కొంతమంది డౌట్. మరి డైరీ ఫోటో తీసి పెడితే మా పర్సనల్ విషయాలు తెలిసిపోతాయిగా. నీ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి కాదు ఆ డైరీ. అందుకే ఆ డైరీ మీద ఏం రాశామంటే, యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని వధిస్తున్న ఫోటో వేశాం. యేసుక్రీస్తు ప్రభు, ఆయన సాతాన్ని జయించాడు, మరి నువ్వు నేను జయించాలి. ఆయన ఎట్లా జయించాడు? వాక్యంతో జయించాడు. మనం వాక్యంతో జయించాలి. ఆయన ఎట్లా జయించాడు? విశ్వాసంతో జయించాడు. మనం విశ్వాసంతో జయించాలి. మనం పోరాడాలి. కాబట్టి నీ కత్తి పొదును పెట్టుకో, నీ కత్తి పొదును పెట్టుకో. నీ సర్వాంగ కవచాన్ని సరిగ్గా చూసుకో, రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు, చెక్ చేసుకోని మోసంలో బతకొద్దు. ఒకవేళ మెంబర్స్ ఎవరికైనా సరే ఇది మాకు కావాలండి, మేము కూడా రాస్తామండి అని అంటే మీరు మీ గ్రూపుల్లో, లేకపోతే మీ మీ కోఆర్డినేటర్కి చెప్పండి, వాళ్ళు చెప్తారు. మీ డోర్ డెలివరీ డైరీలు పంపిస్తాం. దానికి పైగా ఎస్ఎఫ్జే డైరీనే కావాల్సిన అవసరం లా. ఏ తెల్ల పేపర్ తీసుకొని ఆరు పాయింట్లు రాసుకొని దానికి సమాధానాలు రాసినా మీ చేతిలో డైరీ ఉంటుంది, మీరే డైరీ ఓన్గా చేసుకోవచ్చు. లేదు, ఈ డైరీ కూడా పంపించడానికి సిద్ధం, మళ్ళీ ప్రింట్ చేయించడానికి కూడా సిద్ధం. నేనేమంటానంటే సిద్ధపడదాం, సిద్ధపడతాం. టైం పాస్ చేయడానికి కాదు ఈ ఆరాధన, టైం పాస్ చేయడానికి కాదు ఈ ఈ సంఘం. సిద్ధపడడం కొరకు ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యాలు చదివి వాటిని గైకొనేవాడు. ప్రవచన గ్రంథం ఏం చెప్తుందంటే, ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ, నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు సిద్ధంగా ఉన్నావా. ప్రవచనాలు మాట్లాడుతూ ఉన్నాయి మనతోటి. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని చెప్పడానికి అలా మనం ఉండాలి. దయచేసి ఆ యూట్యూబ్ లో పాటలు వింటూ, ఆ యూట్యూబ్ లో పాటలు వింటూ, ఆ సినిమా పాటలకు ఏం తక్కువ కాదండి, అలాగే ఉంటాయి. క్రైస్తవ పాటలు అలాగే తయారయ్యాయి. వాక్యం లేదు, సిద్ధపాటు లేదు, హెచ్చరిక రాలేదు, హెచ్చరిక లేదు. గతంలో ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఒక పత్రిక వచ్చేది, హెరాల్డ్ అని చెప్పి, హెరాల్డ్ అని చెప్పి. ఇక ఆ పత్రిక ఉద్దేశం అంతదే, ఇదిగో ప్రవచనాలు నెరవేరే, ఇదిగో ప్రవచనాలు నెరవేరే. కొంతమంది ఆ ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. అవును, అవును. కాబట్టి ఎట్లాగైతే యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ కొరకు రాయబడ్డ ప్రవచనాలు పోసగుచ్చినట్టుగా ఒక్కటి కూడా తప్పిపోకుండా ప్రతీది నెరవేరుతూ వచ్చిందో, రెండో రాకడ కొరకు ఎన్నో ప్రవచనాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఆ ప్రవచనాలు మనం నెరవేరుతున్న ఇప్పటికే చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రవచనాలను మనం అవగాహన చేసుకుంటామో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే మనకు అర్థమైపోతూ ఉంటది. దేవుడు ఎంత అద్భుతమైనడంటే ఆయన అనుకున్నాడంటే నేను చెప్పాలనుకున్నాడు, నేను చెప్పాలి అనుకున్నాడు అని చెప్పేస్తున్నాడు. ఆమోస గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఆమోస గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనాన్ని చదువుదాం. పేజ్ నెంబరు 757 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు బా. తన పిల్లలకు దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పాలనుకుంటున్నాడు. తన పిల్లలకు దేవుడు తన ప్రవక్తలకు తన సేవకులకు ఏం చేయబోతున్నాడు చెప్పాలనుకుంటున్నాడు. చెప్పకుండా ఏమీ చేయడేట. నీ చేతిలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన టైం లైన్, గాడ్స్ టైం లైన్, గాడ్స్ ఫ్యూచర్ ప్లాన్ ఏం చేయబోతున్నాడు బైబిల్ మాట్లాడుతా ఉంది. ఏం చేయబోతా ఉన్నాడు బైబిల్ మాట్లాడుతా ఉంది. చెప్పాలి అనుకుంటున్నాడు. అది కారణం 18వ అధ్యాయం 17వ వచనంలో నిజంగా విచిత్రం అనిపిస్తుంది. ఇదేంటయ్యా నువ్వు చెప్పాలా మాకు, మాకు నువ్వు చెప్పు చెయ్యాలంటే నేను ఎట్లా చెప్పకుండా ఉంటాను, నువ్వు నాకు నచ్చావు నేను చెప్తానులే అని అంటాడు ఆయన. ఆది కాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చెయ్యబో కార్యము అబ్రహామునకు దాచేదనా, నేను చెప్పకుండా ఎట్లా చేస్తాను చెప్తాలే అంటాడు ఆయన. ఏం చేయబోతున్నాడో ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఆయన చెప్తున్నాడు. దశలోనికి మొదటి పత్రిక పౌరు భక్తుడు అంటాడు మనకి ఈ విషయం తెలియాలి, దేవుడు చెప్పాడు కాబట్టి సంగమా మీకు ఈ విషయం తెలియాలి అని చెప్పి కూర్చోబెట్టి అసలు ఏం విషయాలు మాట్లాడతాడు. దశలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివితే, 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివితే పదమూడవచనించి అంటాడు, నిరీక్షణ సహోదరులరా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మామూలుగా లోకానికి ఏంటి, చచ్చిపోయాడు ఏమైపోతాడు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలియదు, వాట్ ఈజ్ ఆఫ్టర్ డెత్ తెలియదు, ఏం జరిగిపోతుంది తెలియదు. మీ తెలివితేటలు అంటే అంతేనంటే అంటే అంతకుమించి మాకు తెలివితేటలు లేవు. సైంటిస్టులు అందరూ మేధావులు అందరూ అంతే మాకు తెలియదు. సంఘం ఎలాంటిదంటే మీకు తెలియకుండా ఉండడానికి మీరు లేదు. మీరు దేవుని బట్టిలో మీకు ఎట్లా తెలియకుండా ఉంటుంది, మీకు తెలియాలి. నేను చెప్తా కూర్చోండి ఆయన చెప్తున్నాడు. చెప్పు బాబు అంటే ఆయన అంటాడు. ఆయన అంటాడు 15వ వచనం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. రెండో మాట ఏంటి, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినట్లుగానే అందరినీ లేపుతాడు. 15వ వచనం, అందరిని లేపడమే కాదు వాళ్ళందరూ పట్టుకుని వస్తాడు భూమి మీదకి. 15, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవం నిల్చున్న మనం నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. ఆ ప్రభు వచ్చే సమయానికి భూమి మీద ఉన్న జనరేషన్ ఉంటది కదా వీళ్ళందరూ కూడా వెళ్తారు, వాళ్ళందరిని తీసుకొని వస్తాడు. అందరూ పరిగా ఉంటారు, ఎవరు ఎక్కడికి పోరు, ఎవరెక్కడికి పోరు. ఒకటే జీవితం, ఇప్పటికే వయసు అయిపోతుంది, చాలా కోరికలు ఉన్నాయి, వాటి అన్ని అనుగు చచ్చిపోదాం అనుకుంటారు. నిరీక్షణ లేని వారు, మోసంలో బ్రతుకుతున్న వారు. మనకేం ఫినిషింగ్ లైన్ లేదు, జస్ట్ ట్రాన్సిషన్ అంతే. శరీరంలో నుంచి మహిమా శరీరంలోకి వెళ్తాం, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్తాం. మనం జర్నీలో ఉన్నాం. అసలు భక్తులకు అందరికి ఏమర్థమైందంటే మనం పరదేశులు, మన యాత్రికులు ఆ సమాధి దగ్గర పాడుతూ ఉంటారు. ఏం పాటది? ఆ పరవాసిని నేను జగమన ప్రభువా నడుచుచున్నాను నీ దారి, నా గురు నీవే. రోజు పాడుకోవాలి, రోజు పాడుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది పర్మనెంట్ ఇల్లు, మంచి బెంజ్ కారు, పిల్లలు పెద్ద పెద్ద చదువులు, ర్యాంకులు. విశ్వాసులమే, ఏం తేడా లేదు లోకానికి మనకి, ఏం తేడా లేదు లోకానికి మనకి. ఎంత అవసరమో అంతవరకే, ఎంత మితంగా ఉంటే బాగుంటుందో అంతవరకే. అన్ని విషయాలు మితంగా ఉండండి. అమితం, అమితం లేదు బాపలేదు, అది పెద్ద మోసం. అమితం అన్నది పెద్ద మోసం. పర్మనెంట్ ప్లేస్ పెద్ద మోసం, పెద్ద మోసం. కాబట్టి ఆ వాక్యం ఏం మాట్లాడుతుందంటే మనం వెళ్తాం. తర్వాత 16 వచ్చిన ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని పోరుతో, పరలోకం నుంచి ప్రభు వస్తాడు, క్రీస్తునందు మృతులైన వారు లెగిస్తారు. 17 వచ్చిన ఆ మీద సజీవుల నిల్చుండి మనం ఆయనతో కూడా వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మేఘల మీద కొనిపోబడతాము. అండర్లైన్ చేద్దాం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ప్రభుతో ఎట్లాగా? ఆయన పరలోకంలో ఉండి మనం భూమి మీద ఉండి కళ్ళు మూసుకొని దేవా సహాయం చేయి అబ్బే, ఇది కాదు ఆ జీవితం. ఆయన మన ముందు ఉంటే మనం ఆయన ఎదుట ఉంటాం, ఆయన ఆయన కనులారా చూస్తాం. దేవుడు బోరు కొట్టడు, అసలుకి ఆయన్ని చూస్తే పరలోకం కోసం రాయబడిన మాట సంపూర్ణ సంతోషం, నిత్య సుఖాలు. స్వార్థం, స్వార్థం, పాపం, మోసం, అహం, అదేముండో, అదేముండో. హృదయపూర్వకంగా మనుషుని ప్రేమిస్తాం, హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తాం. నీతి నివసిస్తుంది అక్కడ, నీతి నివసిస్తుంది అక్కడ. ఏ అబద్ధం ఉండదు అక్కడ. అబ్బా అబ్బా, ఎంత ఆదరణ కలిగించే మాటలు. అందుకే 18 అంటాడు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. కొన్ని డినామినేషన్లో, మేబీ కొన్ని డినామినేషన్స్ కాదు, పెంతు పుస్తలు అనుకుంటారు, మరణాత అని పలకరించుకుంటారు. మరణాత అంటే ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. అసలుకి ఆ మాట ఏంటంటే ప్రభు వస్తున్నాడు. ఇక ఈరోజు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలి, ఈ సంవత్సరం స్థలం కొనేయాలి, ఈ సంవత్సరం ఇల్లు కట్టేయాలి, ఈ సంవత్సరం జాబ్ సంపాదించేయాలి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ అవేగా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఓ లోక సంబంధులు, బైబిల్ అంటుంది ఆయన తెలుసు. నువ్వేం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. నీకు కావలసినవన్నీ లిమిటెడ్గా నేటి దిన ఆహారం మాకు దయచేస్తాడు. అయ్యా ప్రార్థన చేయండి, దేనికోసం? నువ్వు పరలోకం పోవాలని? అబ్బో అలాంటి ప్రార్థనలు వద్దు. మరి దేనికోసం? ఇక్కడే ఉండిపోవాలి, పాతుకుపోవాలి, ఎల్ల కాలం పాతుకుపోవాలి, రాటేసుకొని కూర్చోవాలి భూమి మీద. నిరీక్షణ లేని వారు, నిరీక్షణ కలిగిన మనం అట్లా జీవించడానికి వీల్లేదు, అట్లా జీవించడానికి వీల్లేదు. అది సంఘానికి నేర్పించిన పౌలు బోధలు, సంఘంతో మాట్లాడుతున్న మాటలది. ప్రవచనాలు మనకేం జ్ఞాపకం చేస్తాయంటే ప్రభు అంటున్నాడు లూకాసువార్త 21వ అధ్యాయం, లూకాసువార్త 21వ అధ్యాయము 26వ వచనం, 21వ అధ్యాయము 26వ వచనం అని చదివితే, ఆకాశమందలి శక్తులు కదిలింపబడను గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూడుదురు. తీరా చూస్తేనేమో పొల్యూషన్ దొరికిపోతుందా, క్యాన్సర్, అందరికి క్యాన్సర్, ఎక్కువ మందిలో క్యాన్సర్ కనబడతా ఉంది. ఒక్కసారి క్యాన్సర్ వస్తే అయ్యే డబ్బులు, తీసుకునే ట్రీట్మెంట్, అసలుకి ఎంత గందరగోళంగా ఉంటుందో జీవితం. క్యాన్సరే కాదు ఏది వచ్చినా సరే. నిన్న నిన్న ఈ వారం ఒక సహోదరు అన్నాడు సార్, ఈరోజు ఆఫీస్ లో మెడికల్ టెస్ట్లు చేయించారు, మెడికల్ టెస్ట్ లో నేను క్వాలిఫై అయ్యాను అని వచ్చింది. ఏంది క్వాలిఫై అవడం అంటే డయాబెటిక్ లో ఇప్పుడే ఎంటర్ అయ్యానంటే అన్నాడు. ఎంటర్ అవడమే, ఎగ్జిట్ అవడం లేదే కానీ అందులోకి ఎంటర్ అయితే బయటకు వచ్చేది లేదు. అట్లాగే ఏం తినాలన్నా చూసి తినాలి, ఏం తాగాలన్నా చూసి తాగాలి. ఇవన్నీ కదిలించబడుతూ పరిస్థితులన్నీ గందరగోళంగా మారిపోతా ఉన్నప్పుడు జనానికి ఎలా ఉంటుందంటే, లోకానికి ఎట్లా ఉంటుందంటే, ధైర్యం చెడిపోతారు, ధైర్యం చెడిపోతారు. దేనికోసమో పరిగెత్తాం, దేనికోసమో కలగాన్నాం, కేరాం వస్తే అది పరిమితి కాదు అని అర్థమైంది. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఏందని నా జీవితం, ఒకప్పుడేమో తిందామంటే తిండలేదు, ఆకలి కడుపుతోటి పరిగెత్తాం కడుపు నింపుకుందామని, ఈరోజు 100,000 రూపాయలు జీవితం, తిందామంటే ఆరోగ్యం లేదు, అప్పుడేమో తిండి లేదు, ఇప్పుడు తినడానికి ఆస్కారం లేదు, ఏందండి నా జీవితం. నీ జీవితమే కాదు అందరి జీవితం అంతే, అందరి జీవితం అంతే, శపించబడ్డ జీవితం. మరి పరిష్కారం విమోచన, అవును అందుకే ప్రభు దగ్గరికి వచ్చాం. అదే కదా వాక్యం అంతా మాట్లాడేది 28వ వచనం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకోండి. విశ్వాసులు ధైర్యం చెడిపోయి కూర్చుంటారు, అవిశ్వాసులు లోకస్తులు ధైర్యం చెడిపోయి కూర్చుంటారు. మేబీ మనకి ఎలా అనిపించవచ్చు, వాళ్ళ కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగా సెటిల్ అవుతా ఉన్నారు. రీసెంట్ గా ఏసీ గూగుల్ ఒక రైడ్ చేశారు, సురేష్ బాబు సీఏ గారు చెప్తా ఉన్నాడు. రైడ్ చేశారు, రైడ్ చేస్తే ఒకేసారి 50 లక్షలు దొరికాయి, ఒకేసారి 50 లక్షలు దొరికాయి. 50 లక్షలు లంచం తీసుకున్నాడు, మామూలు లంచం కాదుగా 50 లక్షలు. నిజమే ఎలక్షన్స్ టైంలో డబ్బు ఏర్లే పారుతా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు తెలియదు, డబ్బు కోట్లు 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 బాగానే ఉంది. కానీ ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ధైర్యం చెడిపోతారు, ఉండి జారిపోద్ది. ఏంటి మా పరిస్థితి, ఎన్నో తప్పులు చేసి మోసాలు చేసి సంపాదించుకున్నాం, కానీ బతకడానికి ఆస్కారం లేదు, బాడీ సహకరించట్లేదు, అన్నీ ఉన్నాయి బతుకుతామన్న గ్యారంటీ లేదు. ఏంటి మా పరిస్థితి, ధైర్యం చెడిపోతారు లోకస్తులు. 28వ వచనం, మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకుని మీ విడుదల సమీపించుచున్నదనను. మనం అసలైన దాని కొరకు ఎదురు చూస్తున్నాం, లోకం అబద్ధమైన దానిలో నమ్మకం పెట్టుకుని కూర్చున్నారు. మనం నిత్యమైన దాని కొరకు ఎదురు చూస్తున్నాం, లోకం అనిత్యమైన వాటిని గట్టిగా కౌగిలించుకున్నారు. ధైర్యం చెడిపోతారు, ధైర్యం చెడిపోతారు. కాబట్టి ప్రవచనాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే, సిద్ధపడు సిద్ధపడు, నీ విడుదల కోసం సిద్ధపడు, నీ విడుదల కొరకు సిద్ధపడు అనే ప్రవచనాలు మనల్ని సిద్ధపరుస్తాయి. లోకం ఎట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చిందంటే, అసలుకి ఎప్పుడో మొదటి శతాబ్దం రాయబడ్డ మాటలు భయంకరంగా ఉంటాయి, అవి ఈ రోజు కూడా అప్లికేబుల్ గా ఉంటాయి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అంత్యదినాలంటే ఇప్పుడు కాదు, అంత్యదినాలు యేసుక్రీస్తు ప్రభు రావటం వెళ్ళిపోవడంతో స్టార్ట్ అయిపోయి ఆయన శిలువ మరణం తర్వాత అన్ని అంత్యదినాలే. ఎండ డేస్ అంత్యదినాలలో అపాయకరమైన కాలాలు వచ్చిందని తెలుసుకో. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు, నాకేంటి లాభం. ఈవెన్ ఆదివారం సంఘానికి వెళ్ళేవాళ్ళని చూస్తాం కదా, నాకేంటి లాభం, నేను కష్టపడి ఆటో కట్టించుకొని నీ దగ్గరికి వచ్చాను, నాకేంటి లాభం. వీడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏంటి లాభం అంటే, అసలు వచ్చిందే లాభాల కోసం. కమర్షియల్ పాస్టర్లు ఉన్నారు, సేవ చేస్తున్నారు దేవుడి కోసం కాదు, మనుషుల కోసం కాదు, లాభాల కోసమే. నాకేంటి లాభం, మేబీ నువ్వేమైనా ఆశించి వచ్చావేమో నాకేంటి లాభం అని. అయితే రాసుకో, స్వార్థ ప్రియుడు. ధనాపేక్షలు, డబ్బే లోకానికి డబ్బే, మనకే డబ్బే, దేవుడు కాకూడదు. ధనాపేక్షలు, బెంకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, అండర్లైన్ చేద్దాం, దేవుని కంటే సుఖాలను ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తిగా కనబడి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఇదండి మనుషులు, సమాజం ఇలా ఇంత ఘోరంగా తయారవుతుంది. ఎప్పుడు ఆయన రాకడికి ఎట్లాంటి వాళ్ళంతా ఎక్కడ పోతారు, ఎట్లాంటి వాళ్ళంతా ఎక్కడ పోతారు? మళ్ళా అన్న ఇట్టి వారికి విముఖుడవై ఉండు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు, జాగ్రత్తగా ఉండు కింద అవన్నీ మాట్లాడుతూ, అవన్నీ మాట్లాడుతూ 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. వీళ్ళెవరు? భక్తిపరులు. వాళ్ళెవరు? లోకస్తులు. లోకస్తులకేమో సుఖాలు కావాలి, భక్తిపరులకేమో శ్రమలు కావాలి. ఏం చేశానయ్యా, ఎన్నో ఇచ్చేశావు, బాకీ పడిపోయాను, రుణపడిపోయాను, నీకోసం శ్రమ లేదు, నీ సేవ లేదు, ఒకరిని సంపాదించింది లేదు, ఒట్టి చేయడంతో నేను ఎట్లా నీ దగ్గరికి వస్తా, నా జీవితం వ్యర్థమైపోతుందని చెప్పి బోరుమని ఏడుస్తారట విశ్వాసులు. స్పృహ కలిగి ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను ఏడుస్తా ఉంటారట. 12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ ఏమైనా చేయాలి, ఒళ్ళు ఉంచాలని చెప్పి కష్టపడతా ఉంటారు, హింస నొందుతురు, దానికి శ్రమలు పడతారు. 14వ వచనంలో అంటాడు మనం ఎలా ఉండాలట, 14వ వచనంలో, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుంచి నువ్వు ఎరుగుదువు గనక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని నువ్వు వాటి అందు నిలకడగా ఉండు. నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు చదివావు కదా, నువ్వు విన్నావు కదా, అందులో స్టిక్కాన్ అయిపో. వాళ్ళు చూసి వీళ్ళని చూసి వాతలు పెట్టుకోవద్దు. లోకాన్ని చూసి, లోకాన్ని చూసి అదేదో లోకంలో ఉన్న వాళ్ళు దీవించబడ్డట్టు దేవుని బిడ్డలు శాపగ్రస్తులు అన్నట్టుగా ఫీల్ అవ్వద్దు. నువ్వు కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నావు. వాళ్ళని చూసి నువ్వేమీ ఆశపడొద్దు, మోసపోవద్దు, నిలకడగా ఉండు. 16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సర్కార్యానికి పూర్ణంగా సిద్ధపరచబడినట్లు దేవుని వాక్యంలో మనం నిలకడగా ఉండాలి, సిద్ధపడాలి, సత్కార్యాలు చేయాలి. అది మనకివ్వబడ్డ గైడ్లైన్స్. నేను ముగిస్తున్నాను. ప్రవచనాలు అర్థమైతే, గ్రంథం అర్థమైతే, రాకడ సూచనలు అర్థమైతే, మనం పరదేశులము అన్న సత్యం అర్థమైతే ఎట్లా ఉంటుందంటే, ప్రయారిటీస్ అన్ని పరసంబంధమైనవిగా ఉంటాయి. ఏం చేసినా ఇది దేవునికి ఉపయోగపడాలి, ఇది మనుషుల రక్షణకు ఉపయోగపడాలి, అర్థం చేసుకుందాం. మనం సువార్త చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోలేమండి, సేవ చేయకుండా నోరు మూసుకొని కూర్చోలేమండి. ఎందుకంటే మన లెక్క చెప్పాలిగా, పోయి మన లెక్క చెప్పాలిగా. సరే, లోకం అంతా నాశనం అయిపోతుంది, నువ్వు గొప్ప ధన్యుడివి, నీకు సువార్త అర్థమైపోయింది, సత్యం నీకు అర్థమైపోయింది, జీవమార్గం నీకు అర్థమైపోయింది, పరలోకం నీకు అర్థమైపోయింది, చాలా బాగుంది. మరి నీకు ప్రేమ ఉండాలిగా, నీకు బాధ్యత ఉండాలిగా, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా, వాళ్ళని అబద్ధాల నుంచి, మోసం నుంచి విడిపించాలి కదా, నువ్వు స్వార్థపరుడు కాకూడదు కదా, నీ కడిపే నువ్వు చూసుకోకూడదు కదా, నేను పరలోకం పోతా అని చెప్పేసి అసలుకి నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నువ్వు ఉన్న స్థలాల కోసం భారం లేకుండా నువ్వెట్లాగా భూమి మీద జీవిస్తావు? ఏం చెప్తాం సమాధానం ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం చెప్తాం ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానం? అందుకే అల్టిమేటం నీకు నాకు ఇవ్వబడింది ఏంటంటే, బాబు కొంచెం ప్రేమ చూపించు. దేవుడు అందుకే ఈ మాట ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, దీనివల్ల ప్రేమ ఎట్టుదో తెలుసుకుంటున్నాం. మరి మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణాలను పెట్టబద్దులమై ఉన్నాం. టైం ఇన్వెస్ట్ చేయాలి, ప్రాణం అంటే ఇవన్నీ వస్తాయి, డబ్బు ఇన్వెస్ట్ చేయాలి, అన్ని వాడాలి. ఎవరి కోసం? సహోదరుల కోసం. సహోదరుల కోసం పౌలు భక్తులు అలాగే పరిగెట్టాడు. భక్తులందరూ అలాగే పరిగెట్టారు. దూరం లేదు, భారం లేదు, ఏమి ఏది, ఎలాగైనా ఎలాగైనా కొంతమంది నన్న తప్పించాలి 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 విడిపించాలి పరిగెట్టారు. అట్లాగే మనం ఉండాలి, అట్లాగే మనం ఉండాలి. ఈ గ్రంథం ముగింపులు ఏమి రాస్తున్నాడంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఒక మాట చదువు, ప్రార్థన చేస్తున్నా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఎట్లా ముగిస్తున్నాడు ఈ గ్రంథాన్ని, ఎట్లా ముగిస్తున్నాడు ప్రకటన గ్రంథాన్ని? మొదటి అధ్యాయంలో 3వ వచనం మనం చదివాం. ఈ ప్రవచన గ్రంథం అన్న వాక్యాలు విని దాని గైకునేవాడు ధన్యుడు, ధన్యుడు అని మనం చదివాం. ముగింపు లోపల అలాగే మారుస్తున్నాడు. 22వ అధ్యాయము చాలా ఆశీర్వాదకరమైన మాటలు, పురుకొల్పే మాటలు రాయబడ్డాయి. 22వ అధ్యాయము ఏమని ముగిస్తా ఉన్నాడు? 22వ అధ్యాయము ఐదవ వచనం నుంచి రాత్రి ఇక నిన్నడు ఉండదు, దీపకాంతి అనను సూర్యకాంతి అనను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను. అండర్లైన్ చేద్దాం, ఎంత బాగుంటది మాట. వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు. 6, మరి ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములు సత్యములై ఉన్నవి, ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకు తన దూతను పంపెను. 7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యాలు గైకునేవాడు ధన్యుడు. గైకో, ఈ ప్రవచన గ్రంథాన్ని చదవటం, గైకోవటం, అలా జీవించటం ధన్యత, ధన్యత, అలా జీవించటం ధన్యత. 20వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఈ సంగతులు గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అని యేసు రమ్ము, వస్తానన్నావుగా రా. మనం అట్లా ప్రార్థన చేయగలమా? ఆయన వస్తానన్నాడుగా, రావాలి. ఆయన నువ్వన్నారా నన్నన్న పట్టుకుపో అబ్బే, ఆహా పొరపాటున కూడా అలాంటి ప్రార్థనలు వద్దు, అలాంటి ప్రార్థనలు వద్దు. బ్రతికితే ప్రభు కోసం, ప్రభు పిలిస్తే ప్రభు చెంతకి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభువును కలుసుకోవడానికి బ్రతకాలి. కనులు పరలోకం మీద ఉండాలి, మనసు పరలోకం మీద ఉండాలి. అలాగని చెప్పి తొందరపడి వెళ్ళిపోయేది కాదు. మరొక దినం వచ్చింది, దేవానికి స్తోత్రం, 10వ తేదీ మాకు ఇచ్చావు, మరొక ఆదివారం ఇచ్చావు, ఏం చేద్దాం? బిర్యానీ వండుకొని తిందామా? అందుకోసం కాదు కదా, మరలా బాలం ఇచ్చావు, మరలా ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్కాలం ఇచ్చావు, ఎందుకోసం? సిద్ధపడతావని, సిద్ధపరుస్తావని. ఆ బల్ల ఎందుకు? రొట్టె ద్రాక్షరసాలు ఎందుకు? ఆయన మరణాన్ని ప్రచురించడానికి, ఆయన మరణాన్ని ప్రచురించడానికి. ఏసయ్యే ప్రాణం పెట్టాడు. మరి నేను టైం కూడా పెట్టలేకపోతున్నాను, ప్రభువా నన్ను సహాయం చేయి, నేను నా సహోదరుల కోసం ఏదైనా చేయాలి సిద్ధపరచు. అలాంటి సిద్ధపాటు, మేలుకొలుపు, దిద్దుబాటు, రాకడ కొరకైనా ఎదురు చూపు, నిరీక్షణ మనకి ఆశీర్వాదకరం. ప్రభు ఈ తలంపులు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమెన్.